హృదయ కాల్సనంలో బైబిల్ గ్రంథంలో నుంచి ఇంటిమేసీ, ఇంటిమేట్ రిలేషన్ విత్ గాడ్ అనే దాని గురించి ఒక వ్యక్తిని ధ్యానించాలని ఆశపడతా ఉంటున్నాను. మనకు అలాగే తెలిసిన వ్యక్తి ఇంటిమేషన్ దేవునితో సాన్నిహిత్యం కలిగిన వ్యక్తులు కొందరిని మనం బైబిల్ గ్రంథంలో చూడొచ్చు. అబ్రహాంని, అలానే దావీదుని, మోషేని, దానియేల్ని, అలానే కృత నిబంధనలో మార్తా మర్యాదు, అలానే యోహాను, శిష్యుడైన యోహాన్, ఇట్లా కొంతమంది ఎక్కువ దేవునితో సాన్నిహిత్యం కలిగిన వారుగా ఉన్నారు. వారిలో దావీదు రాజు గురించి కొన్ని విషయాలు ఆయన జీవితంలో నుంచి, ఆయన ఎలాగా దేవునితో సాన్నిహిత్యం కలిగి ఉన్నాడో దాని గురించి కొంత ధ్యానం చేసుకుందాం. దానికి ముందు సమూయేలు రాసిన మొదటి పత్రిక 13:34 నేను చదువుతున్నాను. సమూయేలు మొదటి గ్రంథం 13:34. యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతివి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. చిన్న ప్రార్థన చేసుకున్నాం. ప్రేమ నమ్మకం కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, నీ పరిశుద్ధమైన నామాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభా, రాత్రంతయా నీ కృప కాపుదల మాకు అనుగ్రహించారు, క్షేమాన్ని దయచేశారు. మరి దినం ఉదయ కాల సమయంలో మీ సన్నిధిలో మేము చేరి మిమ్మల్ని స్తుతించి, మిమ్మల్ని ఆరాధించి, మిమ్మల్ని గణపరిచి పూజించే గొప్ప భాగ్యాన్ని మాకు దయచేశారు. ప్రభా, ఉదయకాల సమయంలో చదువుకున్న ఈ వాక్య భాగం ద్వారా నాతో మాతో మీరు మాట్లాడండి. ప్రభా, మీ యొక్క సాన్నిహిత్యం మా జీవితాల్లో ఎలాగూ ఉండవలనో గ్రహించడానికి మా ఆత్మీయ జీవితంలో మేము గుర్తెరిగి అలాగ నీ కొరకు మేము జీవించడానికి మీ కృపను అనుగ్రహించమని, ఘనత మహిమా ప్రభావాలు మీరే పొందుకోమని మా ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామములో ప్రార్థించి అడుగుతున్నాం తండ్రి, ఆమేన్. ప్రియమైన వారలారా, ఈ వాక్య భాగంలో మనం గాని గమనించినట్లయితే దీనికి ముందు 12 ఇప్పుడు అధ్యాయం అంత చదివారు. 13 వచ్చేటప్పటికే ఈ 13 సౌలు తన జీవితంలో ఆయన చేసిన అవిధేయతను బట్టి దేవుని యొక్క ఆజ్ఞను, సమూయేలు ప్రవక్త చెప్పిన మాటను విసర్జించి దేవుడు తనకిచ్చిన ఆ గొప్ప భాగ్యాన్ని పోగొట్టుకున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. రాజుల చరిత్రలో మనం చూస్తే రాజవంశంలో నుంచి తర్వాత రాజులు కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయి, కానీ ఈ బెన్యామీన్ గోత్రికుడైన సౌలు తనతోటే తన రాజ్యం, రాజరికం అంతరించిపోయిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఈ 13:8 నుంచి మనం గమనిస్తే సమూయేలు చెప్పినట్లు అతడు 7 ఆగి సమూయేలు గిల్గాలునకు రాకపోవటయు, జనులు తన యుద్ధ నుండి చెదిరిపోవటయు చూచి దహన బలులను, సమాధాన బలులను నా యుద్ధకు తీసుకుని రమ్మని చెప్పి దహన బలి అర్పించెను. ఫిలిస్తీన్లు ఇస్రాయేలీలతో యుద్ధం చేయటకై 30,000 రథాలతోటి 6,000 సముద్రపు దారి నుండి ఇస్కరేణువులంత విస్తారమైన జనసమూహం సమకూర్చుకుని వస్తే వీరు బయలుదేరి బెతావేను తూర్పు దిక్కున్న మిక్మషులో దిగినప్పుడు ఇజ్రాయేలీలు దిగులు పరుచు వచ్చి తాము ఇరుకులో పడినట్లుగా గుళ్ళల్లోనూ పొదల్లో మెట్టల్లో ఉన్నత స్థలాల్లో కూపంలో దాగిరి అప్పుడు జరిగిన ఈ సన్నివేశంలో సౌలు గిల్గాల్లోనే ఉండి జనులందరూ భయపడుచు అతని వెంబడిస్తే అప్పుడు సమూయేలు వస్తానన్న విషయాన్ని ఈయన ఆలస్యమైందని 7 దినములు ఆగిన తర్వాత సమూయేలు గిల్గాలుకు రాకపోగానే జనుల యొద్ద నుండి చదిరిపోవట చూసి దహన బలి సమాధాన బలులు రాజైన ఇతనే సమూయేలు ప్రవక్త యాజకుడు చేయాల్సిన పని ఇతను చేసేసాడు. ఆయన చేసి ముగించక ముందే దహన బలి అర్పించి చాలించిన వెంటనే సమూయేలు సౌలు దగ్గరికి వచ్చాడు. సౌలు అతన్ని కలుసుకుని అతనికి వందనం చేయటకే బయలుదేరితే సమూయేలు అతనితో ఏమన్నాడంటే, నీవు చేసిన పని ఏమని అడిగితే సౌలు అంటున్నాడు, జనులు నా యొద్దని చెదిరిపోటయు, నిర్ణయ కాలంలో నీవు రాకపోటయు, ఫిలిస్తీయులు మిక్మష్లో కూడి ఉండేటయు నేను చూచి ఇంకను యెహోవాను శాంతి పరచక మునిపే ఫిలిస్తీయులు గిల్గాలునకు వచ్చి నా మీద పడుదలనుకుని నా అంతట నేనే సాహసించి దాన బలి అర్పించితనే నేను అని అన్నాడు. ఈ సిచ్యువేషన్ అంతటిని చూసి ఈయన సమూహాల కొరకు ఎదురు చూస్తా ఉంటున్న ఈ యొక్క రాజు ముందుగానే ఆయనే ఆ స్టెప్ తీసుకొని ఈ విషయాలన్నింటినీ గుర్తు చేస్తూ 12 వచనంలో చెప్పినట్లుగా ఈయనే సాహసించి దహన బలి అర్పించి తిని అని అంటున్నాడు. అందుకు సమూయేలు, నీ దేవుడైన యెహోవా నీకిచ్చిన ఆజ్ఞను గైకొనక నీవు అవివేకపు పని చేసితివి, నీ రాజ్యం ఇశ్రాయేలీల మీద సదాకాలం స్థిరపరచటకు యెహోవా తలచియుండెను, అయితే నీ రాజ్యం నిలవదు. దేవుడు నిన్ను స్థిరపరచాలా, ఇశ్రాయేలీలకి రాజుగా సదాకాలం ఇశ్రాయేలీలకు స్థిరంగా నువ్వు ఉండాలని యెహోవా తలచి ఉన్నాడు, గాని నీ రాజ్యం నిలవదు అని అంటూ ఈ విషయాన్ని చెప్తున్నాడు. 13వ అధ్యాయం 14వ వచనంలో యెహోవా తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకని కనుగొని ఉన్నాడు, నీకు ఆజ్ఞాపించిన దాన్ని నీవు గైకొనకపోతేవి గనుక యెహోవా తన జనుల మీద అతనిని అధిపతినిగా నియమించును. కాబట్టి నీవు చేయవలసిన పని, నీ కర్తవ్యం నేను వచ్చేదాకా ఆగాల, నేను వచ్చి దహన బలి దేవుని సన్నిధిలో నేను కనుగొని చేయవలసిన పని నేను చేయవలసింది, నాకు బదులుగా నీవు సాహసించి చేసావు కాబట్టి దేవుడు నిన్ను సదాకాలం ఉంచాలనుకుని ఇజ్రాయేలీల మీద ఏలికగా ఉండాలనుకున్నాడు, కాని నీవు చేసిన ఈ పనికి మాన పనికి అవివేకపు పనికి నీ రాజ్యాన్ని తీసేస్తుంటున్నాడు. అంత మాత్రమే కాదు, తన చిత్తానుసారమైన మనస్సు గల ఒకరిని కనుగొన్నాడంట. తన చిత్తానుసారమైన, దేవునికి ఇష్టానుసారమైన, హృదయానుసారుడైన మనస్సు ఆయన ఎవరు అనంటే దావీదు రాజుగా మనం చూస్తా ఉంటున్నాం. ఈ 16వ అధ్యాయంలో కూడా దీంట్లో మనం ఆ విషయాన్ని గమనించవచ్చు. సమూయేలు మొదటి గ్రంథంలోనే 16వ అధ్యాయం 7వ వచనాన్ని మనం చూస్తే, 7వ అధ్యాయానికి ముందు దీనికి 15వ అధ్యాయంలో కూడా సౌలు చేసిన పనిని మనం చూస్తా ఉంటాం. ఇక్కడ కూడా దేవునికి అవిధేయుడిగా జీవిస్తూ ఉంటున్నాడు. అమాలేకీయుల్ని సమూలంగా నాశనం చేయమంటే ఈయన సమూలంగా నాశనం చేసిన వాడు కాదు అని మనం చూస్తూ ఉంటున్నాం. ఆ రాజును కూడా అలాగే రొవ్విన వాటిల్ని దేవునికి బలిగా అర్పించడానికంట వాటిని తీసుకొని రావాలనుకున్నాడు, కాని ఈ సౌలు చేసిన ఈ పని నిమిత్తం ఏ అమాలేకీయులనైతే కొంతమందిని చంపకుండా నిర్మూలన చేయకుండా చేశాడో చివరికి ఆ అమాలేకీయుడే ఈ రాజుని సౌలు రాజుని చంపిన వాడిగా కూడా మనం చూస్తూ ఉంటున్నాం. సరే, దీంట్లో ఈ 15వ అధ్యాయంలో కూడా మనం చూస్తే 22వ వచనంలో అంటాడు, సమూయేలు తాను సెలవిచ్చిన ఆజ్ఞను ఒకడు గైకొనటం వలన యెహోవా సంతోషించినట్లు ఒకడు దహన బలులను అర్పించటం వలన ఆయన సంతోషించిన ఆలోచించుము, బలులు అర్పించట కంటే ఆజ్ఞను గైకొనుటయు పొట్టేళ్ల క్రువు అర్పించట కంటే మాట వినుటయు శ్రేష్టము. బలులు అర్పించట కాదు ముఖ్యం, ఆజ్ఞను గైకొనుట ముఖ్యం. పొట్టేళ్ళ ప్రభు అర్పించటం ముఖ్యం కాదు, మాట వినుట శ్రేష్టం. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో దేవుడైన యెహోవా ఈయనను సమూయేలుని యెష్షయి దగ్గరికి వెళ్ళమంటున్నాడు. రామాకు వెళ్ళటానికి వెళ్ళి అక్కడి నుంచి సమూయేలుతో యెహోవా ఏమని సెలవిస్తున్నాడంటే, ఇశ్రాయేలీల మీద రాజుగా ఉండటానికి నేను విసర్జించిన సౌలును గూర్చి నీవెంతకాలం దుఃఖింతువు? నీ కొమ్మును తైలంతో నింపుము, బెతలహేమీయుడైన యెష్షయి వద్దకు నిన్ను పంపుచున్నాను, అతని కుమారులలో ఒక్కని నేను రాజుగా నియమించదును అని సమూయేలు మొదటి గ్రంథం 16:1 మనం చూస్తాం. కాబట్టి సౌలుకు బదులుగా రాజుగా నియమించడానికి, ఆయన చిత్తానుసారుడైంటున్న రాజును నియమించడానికి దేవుడైన యెహోవా సమూయేలుని బెతలహేమీయుడైన ఈ యొక్క యెష్షయి దగ్గరికి పంపిస్తా ఉంటున్నాడు ఆయన కుమారుల ఒకరిని చేయటానికని. ఈ 16 చదువుకుంటా వెళ్తే 7 దగ్గరికి వచ్చేటప్పటికి ఈయన ఏమంటున్నాడు అని అంటే, వాళ్ళ యొక్క కుమారులు ఆ యొక్క సైన్యంలో ఉన్న వాళ్ళు వస్తా ఉంటే ఆ ఎత్తు బలాన్ని ఆ శరీర సౌష్ఠవాన్ని వాటిలన్నింటినీ చూస్తూ ఇతనే అయి ఉంటాడు అని అనుకుంటున్నాడు సమూయేలు. కానీ దేవుడు ఏమని చెప్తున్నాడంటే సమూయేలుతో, అతని పై రూపమును అతని ఎత్తును లక్ష్య పెట్టకము, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు, నేను అతని త్రోసి వేసి ఉన్నాను అని అంటున్నాడు. ఏలియాబుని తీసుకుని వచ్చారు, ఇతనే అయి ఉంటాడు అని అనుకుంటున్నాడు సమూయేలు. కానీ దేవుడు అంటున్నాడు, నేను రూపాన్ని పై రూపాన్ని ఎత్తును లక్ష్య పెట్టను, మనుషులు లక్ష్య పెట్టు వాటిని యెహోవా లక్ష్య పెట్టడు అని అంటున్నాడు. మన జీవితంలో కూడా ఇలాంటి సిచ్యువేషనే దేవుడు మన ఎల్ల చేస్తూ ఉంటున్నాడు. మనుషులు లక్ష్య పెట్టేవాడిని దేవుడు లక్ష్య పెట్టేవాడు కాదు. హృదయాన్ని అంతరింద్రియాన్ని ఎరిగిన దేవుడు భయంకరమైన భ్రష్ట జీవితం పాపపు జీవితం కలిగిన మనల్ని ఆయన మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఎన్నిక లేని వారిని మనల్ని ఆయన ఏర్పాటు చేసుకున్నాడు అనే విషయాన్ని క్రింది మొదటి గ్రంథంలో కూడా మనం చూస్తాం. ఇక్కడ పై రూపాన్ని లక్ష్య పెట్టడు అని అంటున్నాడు. కాబట్టి ఇలాగా అందరూ వస్తా ఉంటున్నారే కానీ ఎవరు 7 వచ్చినా ఎవరిని తీసుకోవట్లేదు. మళ్ళా అడుగుతుంటున్నాడు, యెష్షయిని అడుగుతుంటున్నాడు, యెహోవా ఇతన్ని కోరుకోనలేదని అట్లా చెప్తా ఉంటే ఇంకెవరు లేరా, నీ కుమారులందరూ ఇక్కడే ఉన్నారా అని అడిగితే 11 అంటున్నాడు, ఇంకను కడసారి వాడున్నాడు, అయితే వాడు గొర్రెలను కాయుచున్నాడు అని చెప్పాను. ఏమేం చేస్తున్నాడంట, గొర్రెలు కాసుకునే ఆయన ఉన్నాడు, కడసారి వాడు అడవిలో గొర్రెలతో తిరుగుతా ఉంటున్నాడు, గొర్రెలను కాసుకునేవాడు అతను అని చెప్తే, అప్పుడు వాడిని పిలిపించమన్నప్పుడు ఆయన తీసుకున్నాగానే ఆయన ఎలాగ వ్యక్తిత్వాన్ని మనం గమనిస్తే 12 మనం చూడొచ్చు దావీదు పర్సనాలిటీ. అతడు వాని పిలువనంపించినప్పుడు లోపలికి తోడుకొని వచ్చిన అతడు ఎర్రని వాడును, చక్కని నేత్రములు గలవాడును, చూచుటకు సుందరమైన వాడునయుండెను. అతడు రాగానే దేవుడు చెప్తున్నాడు, నేను కోరుకున్నవాడు ఇతడే, నీవు లేచి వాణిని అభిషేకించమని యెహోవా సెలవీయగా తైలపు కొమ్మును తీసి వాని సహోదరులు ఎదుట వాణ్ణి అభిషేకించను అని మనం చూస్తూ ఉంటున్నాం. తైలపు కొమ్ముతోటి దావీదును తైలపు కొమ్ములో ఉంటున్న ఆ యొక్క ఆ నూనెతో తైలంతో కొమ్ములో ఉన్న తైలాన్ని తీసి దావీదు రాజుని తన అన్నల ముందు అభిషేకించిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. కానీ సౌలు రాజును అభిషేకించిన విధాన్ని కూడా మనం గాని గమనిస్తే మొదటి పత్రికలోని సమూయేలు మొదటి గ్రంథంలోనే 10:1 చూస్తే మనం 10:1 అప్పుడు సమూయేలు తైలపు బుడ్డి పట్టుకొని సౌలు తల మీద తైలం పోసి అతన్ని ముద్దు పెట్టుకుని యెహోవా నిన్ను అభిషేకించి తన స్వాస్థ్యం మీద అధిపతిగా నియమించుచున్నాడు అని చెప్పి ఇలాగ సెలవిచ్చాను అని అన్నాడు. తైలపు బుడ్డి కానీ ఇక్కడ తైలపు కొమ్ము, రెండిటికి భేదాలు మనం చూడొచ్చు కదా. తైలపు బుడ్డిగా ఉండేది కాదు, తైలపు కొమ్ము అంటే బలి అర్పించిన ఆ కొమ్ము, లేకపోతే బలి అర్పణ జరిగించిన ఆ యొక్క పశువు ఆ కొమ్ములో నుంచి ఆ ఆ తైలాన్ని తీసి అభిషేకిస్తా ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఇలాంటి ఇంటిమసి కలిగిన దావీదు దేవునితో సాన్నిహిత్యం కలగటానికి దేవుడే దావీదును ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన చిత్తానుసారుడుగా, ఆయన హృదయానుసారుడుగా, పరివేశాన్ని చూసిన వాడు కాకుండా ఆ దావీదు యొక్క హృదయాన్ని అంతరింద్రియాన్ని ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దావీదు ఆయన రాజుగా చేయబడిన తర్వాత, ఆయన రాజైన తర్వాత ఆయన జీవితంలో 139వ కీర్తన గాని మనం గమనిస్తే ఎన్నో కీర్తనలు రాశాడు దావీదు మహారాజు. కానీ ఈ 139వ కీర్తనలో చాలా గొప్ప సారాంశాన్ని దేవుని ద్వారా, ఆత్మ ప్రేరేపణ ద్వారా దావీదు రచించిన కీర్తనగా మనం చూస్తూ ఉంటున్నాం. 139వ కీర్తన, యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకుని ఉన్నావు, నేను కూర్చుండట నేను లేచుట నీకు తెలియను, నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుతున్నావు, నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు, నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకుని ఉన్నావు, యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసి ఉన్నది, వెనుకను ముందును నీవు నన్ను ఆవరించి ఉన్నావు, నీ చేయి నా మీద ఉంచి ఉన్నావు, ఇట్టి తెలివి నాకు మించినది, అది అగోచరము అది నాకు అందదు, నీ ఆత్మ యుద్ధ నుండి నేను ఎక్కడికి పోవదును, నీ సన్నిధి నుండి నేను ఎక్కడికి పారిపోవదును, నేను ఆకాశంలో ఎక్కినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను పాతాల మందు పండుకునినను నీవు అక్కడనూ ఉన్నావు, నేను వేకున రెక్కలు కట్టుకుని సముద్ర దిగంతములలో నివసించినను అక్కడనూ నీ చేయి నన్ను నడిపించును, నీ కుడి చేయి నన్ను పట్టుకును, అంధకారం నన్ను మరుగు చేయును, నాకు కలుగు వెలుగు రాత్రి వలె ఉండును అని నేను అనుకుని నేర్లా చీకటి అయినను నీకు చీకటి కాకపోవును, రాత్రి పగట వలె నీకు వెలుగుగా ఉండును. ఈ కీర్తనంతటిలో తన యొక్క చక్కగా దేవుని యొక్క సాన్నిహిత్యాన్ని, దేవునితో తనకున్న సాన్నిహిత్యం సంబంధం ఎంత ఇంటిమసి కలిగి ఉన్నాడో దానిని గురించి దావీదు రచిస్తూ ఉంటున్నాడు ఈ కీర్తన. అంత మాత్రమే కాదు మళ్ళా అంటున్నాడు కదా, నా అంతరింద్రియములను నీవే కలుగు చేసేవి, నా తల్లి గర్భమందు నన్ను నిర్మించిన వాడవు నీవే, నీవు నన్ను కలుగు చేసిన విధం చూడగా భయమును ఆశ్చర్యమును నాకు పుట్టుచున్నది అని అంటూ 16 వచనంలో కూడా నేను పిండమునయ్యుండగా నీ కన్నులు నన్ను చూచెను. ఎంత గొప్ప అనుభవాన్ని రాస్తా ఉంటున్నాడు చూడండి. దేవా నీ తలంపులు నాకెంత ప్రియమైనవి, వాటి మొత్తం ఎంత గొప్పది, వాటిని లెక్కించదని అనుకుంటున్నా అవి ఇసుక కంటేను లెక్కకు ఎక్కువై ఉన్నవి అని అంటున్నాడు. చివరిగా 23-24 వచ్చిన చరణాల్లో చూస్తే ఇదే కీర్తన 23-24 చరణాల్లో, దేవా నన్ను పరిశోధించి నా హృదయమును తెలుసుకొనుము, నన్ను పరీక్షించి నా ఆలోచనలను తెలుసుకొనుము, నీకు ఆయాసకరమైన మార్గం నా ఉందన్నదేమో చూడుము, నిత్య మార్గం నన్ను నడిపింపుము అని అన్నాడు. నిత్య మార్గం నన్ను నడిపించుము, ఎంత గొప్ప అనుభవాన్ని కలిగి ఉన్నాడో దావీదు తన కీర్తనలో ఆ విషయాలన్నీ రాస్తా ఉంటున్నాడు అనేది మనం చూస్తా ఉంటున్నాం. దావీదు జీవితంలో దేవునితో ఉన్న ఇంటిమేట్ రిలేషన్షిప్ లో ఆయన ఉన్న విషయాల్ని తన అనుభవంలో తన జీవితంలో ఆయన చూపిస్తా ఉంటున్నాడు. వర్షిప్ చేయటంలో, ఆరాధించడంలో, దేవుని గణపరచడంలో, ఆయన్ని మహిమపరచడంలో, ఆయన యొక్క ఔన్నత్యాన్ని, దేవుని యొక్క ఉన్నత స్థితిని ఎరిగిన వాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు కమ్యూనికేట్ చేస్తూ ఉంటాడు, దేవునితోటి కమ్యూనికేషన్ కలిగిన వాడు, ఆయన యందు ట్రస్ట్ ఉంచిన వాడు. అంత మాత్రమే కాదు ఆయనకి ప్రయారిటీ ఇచ్చినవాడు, దేవునికి ఉన్నత స్థానాన్ని ఇచ్చినవాడు, అందుకనే అంటాడు, గొర్రెల దొడ్డిలో ఉన్నవాణ్ణి నన్ను తీసుకొచ్చి ఇజ్రాయేలీల్ని కాపాడుటకు నన్ను ఇంత గొప్ప భాగ్యాన్ని నాకు ఇచ్చావు కదయా అని ఆయన గుర్తు చేసుకుంటా ఉంటున్నాడు దావీదు మహారాజు. 78వ కీర్తన 70వ వచనం చూద్దాం ఒక్కసారి. 78వ కీర్తన 70వ వచనాన్ని చూస్తే, అరవై తొమ్మిది నుంచి ఉన్నాయి కానీ 70వ వచనాన్ని మనం కానీ చూస్తే, తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్లలో నుండి అతని పిలిపించెను, పాడి గొర్రెలను వెంబడించటం మాన్పించి తన ప్రజలైన యాకోబును తన స్వాస్థ్యమైన ఇశ్రాయేలును మేపటకై ఆయన అతనిని రప్పించెను, అతడు యథార్థ హృదయుడై వారిని పాలించెను, కార్యముల యందు నేర్పరి అయి వారిని నడిపించెను అని అన్నాడు. ఇదే విషయాన్ని అపొస్తలైన పౌలు తన జీవిత సాక్ష్యంలో అపొస్తల కార్యాలు 13వ అధ్యాయం అపొస్తల కార్యాలు 13వ అధ్యాయం 22వ వచనాన్ని కూడా మనం కానీ గమనిస్తే, 13వ అధ్యాయం 22వ వచనంలో ఇక్కడ కూడా గుర్తు చేస్తా ఉంటున్నాడు. తరువాత అతనిని తొలగించి, అంటే సౌలును తొలగించి, దావీదును వారికి రాజుగా ఏర్పరిచెను, మరియు ఆయన నేను యెష్షయి కుమారుడైన దావీదును కనుగొంటిని, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఇష్టానుసారుడైన మనుష్యుడు, అతడు నా ఉద్దేశములన్నీ నెరవేర్చునని చెప్పి అతనిని గూర్చి సాక్ష్యం ఇచ్చెను. దేవుడే ఒక వ్యక్తి గురించి సాక్ష్యం ఇవ్వటం అని అంటే అది ఎంత గొప్పదో మనం దేవుని గ్రంథంలో మనం చూస్తాం. యోబును గురించి కూడా చెప్తారు కదా, దేవుని యందు యథార్థ హృదయం కలిగిన వాడు, భయభక్తులు కలిగిన వాడు, అతని వంటి వాడు భూమి మీద లేడు అని ఒక స్టేట్మెంట్ ఇస్తున్నాడు. అబ్రహామును గురించి కూడా నా నిజమైన స్నేహితుడు, నా స్నేహితుడు అని అన్నాడు. ఏమి తెలియనప్పుడు ఆ దేశం ఎలాగుంటుందో అసలు ఏమి వివరించకుండా ఉన్నా కూడా ఆ యొక్క ఊరు అనే పట్టణములో ఈ యొక్క విగ్రహాలను తయారు చేసుకుంటుంటున్న ఈ అబ్రహామును పిలవగానే తన తండ్రి నుంచి ఆ యొక్క దేశాన్ని నుంచి ఆ ఇంటి నుంచి తనకున్న ఆస్తి స్థిరాస్తిని అంతటిని విడిచిపెట్టి చిరాస్తితో బయలుదేరి వచ్చాడు. ఎక్కడికి వెళ్తున్నాడో ఆ దేశము పాలస్తీనా దేశాన్ని నేను నీకు చూపించి దేశాన్ని నీకు ఇస్తాను అని అన్న ఆ స్వాస్థ్యమును అది చూడకనే అక్కడికి విశ్వాసులకు తండ్రి అనేది మనం అబ్రహాముని గురించి చూడవచ్చు. అంటే ఇలాంటి గొప్ప వ్యక్తులను గురించి దేవుడు తన గ్రంథంలో ఆయన స్టేట్మెంట్ ఇస్తున్న వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు విషయంలో కూడా నా చిత్తానుసారుడైన మనుష్యుడు, నా హృదయానుసారుడైన మనుష్యుడు అని అంటున్నాడు. కానీ తన జీవితంలో ఆ దావీదు జీవితంలో ఒక భయంకరమైన పరిస్థితి తన జీవితంలో దొరికిపోయింది. ఏమి దొరికింది అనేది మనం కానీ గమనిస్తే సమూయేలు 2వ గ్రంథంలో 11వ అధ్యాయంలో ఆ విషయాన్ని అంతటినీ మనం చూస్తాం. సమూయేలు 2వ వసంతకాలం రాజులు యుద్ధానికి బయలుదేరే సమయంలో దావీదు యోవాబును పంపించేశాడు అమ్మోనియలను సంహరించడానికి, రబ్బా పట్టణాలను ముట్టడి వేయటానికి. కానీ దావీదు అయితే యెరూషలేములో నిలిచాడు, చూడకూడని విషయాన్ని దృశ్యాన్ని చూశాడు, పాపం చేశాడు, పాపానికి ప్రతిఫలంగా ఆ భర్తను ఆ ఊరియా చంపివేసిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. బెత్షెబాను తన ఆ ఇంటికి అంతఃపురానికి తీసుకుని వచ్చాడు, ఇది ఎవ్వరికి తెలియదులే అనుకున్నాడు. ఆ వివరాలన్నీ చాలా వివరంగా మనం చూడొచ్చు 11వ అధ్యాయంలో సమూయేలు 2వ గ్రంథంలో. 12వ అధ్యాయానికి వచ్చేటప్పటికే దావీదును హెచ్చరించడానికి ఆ నాతాను తన దగ్గరకు వచ్చి ఒక స్టోరీ చెప్తా ఉంటున్నాడు కదా. ఆ స్టోరీ అంతా విని తర్వాత ఆయన అంటున్నాడు, ఆ మనుష్యుడు బ్రతకటానికి వీల్లేదు, నిశ్చయంగా వాడిని మరణానికి పాత్రుడు అని అంటుంటే, అప్పుడు అంటున్నాడు కదా, ఆ వ్యక్తివి నువ్వే అని అంటున్నాడు. ఆ వ్యక్తివి నువ్వే అని గుర్తు చేస్తా ఉంటున్నాడు నాతాన్ ప్రవక్త. రాజుగా ఉన్న వ్యక్తివి నీవు చేసిన పనిని ఇలాంటిది అని చెప్తే, తన యొక్క పాపాన్ని గురించి హెచ్చరిస్తే నాతాను ప్రవక్త, వెంటనే పశ్చాత్తాపడిన వ్యక్తినిగా మనం చూస్తూ ఉంటున్నాం. అందుకనే దేవుడు తనను హృదయానుసారుడు, చిత్తానుసారుడు, తనను ఎరిగినవాడు అని దేవుడే దావీదును గురించి సాక్ష్యమిస్తా ఉంటున్నాడు. సౌలును సమూయేలు హెచ్చరిస్తే తను ఒప్పుకోక సమర్థించుకుంటున్న వాడుగా మనం చూస్తా ఉంటున్నాం. అదేదో గొప్ప పని చేసినట్లుగా, ఒక ప్రవక్త చేయవలసిన పని, ఒక యాజకుడు చేయవలసిన పనిని తాను చేసి దానిని సమర్థించుకొని తన రాజ్యాన్ని తనతో పాటు అంతరింప చేసుకున్న భయంకరమైన ఆ దీనుడు వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం సౌలుని. కానీ దావీదును మనం గాని గమనించినట్లయితే, తను చేసిన పాపాన్ని, ఆ దోషాన్ని, అపరాధాన్ని నాతాను హెచ్చరించగానే వెంటనే దేవుని సన్నిధిలో నాతాను బెత్షెబ గురించి చెప్పగానే అతని యొద్దకు వచ్చినప్పుడు అతడు రచించిన కీర్తన అని మనం కీర్తనలో 51వ కీర్తన మనం చూడొచ్చు. 51వ కీర్తనను రచించాడు ఆయన దావీదు. ఆ 51వ కీర్తనలో ఆ సారాంశం అంతా చదువుకొని చూడొచ్చు. దాని తర్వాత 16వ వచనం 17వ వచనం చూద్దాం. 16, 17 చరణాలను మనం చూస్తే 51వ కీర్తనలో, నీవు బలిని కోరువాడవు కావు, కోరిని అడలా నేను అర్పించుదును, దహన బలి నీకు ఇష్టమైనది కాదు, విరిగిన మనస్సే దేవునికి ఇష్టమైన బలులు, దేవా విరిగి నలిగిన హృదయమును నీవు అలక్ష్యము చేయవు అని అంటున్నాడు. ఈ విధంగా నాతాను ఎదుట ఈ యొక్క రచనను రచించి తన యొక్క జీవితాన్ని, నా అతిక్రమాలను తుడిచివేయి, దేవ నీ కృప చొప్పున నన్ను కరుణించు, నీ వాత్సల్య బాహుల్యం చొప్పున నా అతిక్రమాలను తుడిచివేయి, నా దోషం పోగునట్లు నన్ను బాగుగా కడుగుము, నా పాపం పోగునట్లు నన్ను పవిత్రపరచుము, నా అతిక్రమంలో నాకు తెలిసే ఉన్నవి, నా పాపం ఎల్లప్పుడూ నా ఎదుట ఉన్నదని తన కీర్తన ఈ యొక్క రచనలో తన యొక్క ఉద్దేశాన్నంతటి, తన పాపపు జీవితాన్ని సమస్తాన్ని ఆయన దుఃఖంతో ఆయన ఒప్పుకుంటున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం. నేను పాపంలోనే పుట్టిన వాడిని, పాపంలోనే నా తల్లి నన్ను గర్భమున ధరించెను కదా, పాపంలో పుట్టినవాడు, తల్లిదండ్రుల కలయికతో పుట్టినవాడు, పాపం ద్వారా పుట్టినవాడు, పాపంలోనే తల్లి నన్ను గర్భం ధరించింది. ఇలాంటి భయంకరం ఉన్నాయా అయ్యా, నేను ఇలాంటి పని చేశాను, నిజమే ప్రవక్త ద్వారా నేను హెచ్చరించబడతా ఉంటున్నా, నన్ను క్షమించు, నీవు బలిని కోరేవాడు కావు, కోరిని ఎలా నేను అర్పించేవాడినే కాని దహనపల్లి నీకు ఇష్టమైంది కాదు. సమూయేలు హెచ్చరిస్తుంటున్నాడు కదా సౌలుతో కూడా అంటున్నాడు, బలిగా ఆయన కావాల్సింది, ఆజ్ఞను ఆజ్ఞకు లోబడిత కావాలి అని అంటున్నాడు. అర్పణ కాదు కావాల్సింది, మాట వినుట శ్రేష్టం అని అంటున్నాడు. అదే విషయాన్ని ఇక్కడ గుర్తు చేసుకుంటున్నాడు, అయ్యా నువ్వు బలిని కోరేవాడివి కాదు, నేను అర్పించేవాడినే కాని దాన బలి నీకు ఇష్టమైంది కాదయ్యా, విరిగి నలిగిన మనస్సే నీకు ఇష్టమైంది, నా జీవితమే నీకు అర్పణ, నేను ఒప్పుకుంటున్నాను నా జీవితాన్ని మార్చు అని అంటే దేవుడు తనకి. హోషేయ గ్రంథంలో కూడా మనం చూడొచ్చు ఈ విషయాన్ని. 6వ అధ్యాయం, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఒక మాట అంటాడు కదా, హోషేయ గ్రంథం 6వ అధ్యాయం 6వ వచనంలో, నేను బలిని కోరను గాని కనికరమునే కోరుచున్నాను, దహన బలులు కంటే దేవుని గూర్చిన జ్ఞానము నాకిష్టమైనది అని అన్నాడు యోషియ ప్రవక్త ద్వారా రచించిన దీనిని 6వ వచనంలో. నేను బలిని కోరేవాణ్ణి కాదు, కనికరమునే కోరుస్తాను, దహన బలులు కంటే దేవుని గూర్చిన జ్ఞానం నాకిష్టమైంది అని అన్నాడు. కాబట్టి దేవుని గూర్చిన జ్ఞానం దహన బలి కాదు, బలి కాదు, దేవునికి కావలసింది. మన జీవితంలో కూడా అనేక సార్లు బలి అర్పించేసినట్లుగా, అంటే ఆరాధన చేసేసినట్లుగా, ప్రభు బలిలో పాలు పొందితే సరిపోతుంది అన్నట్లుగా ఉంటుంది మన జీవితంలో. కానీ దేవుడు కోరుకునేది అది కాదు, దానికంటే ముఖ్యము మన జీవితంలో మనం దేవునితోటి ఇంటిమెసీ కలిగి ఉండాల, ఇంటిమేషన్ రిలేషన్ విత్ గాడ్ అయి ఉండాల. ఆ దినానే అలాగ జీవించినప్పుడే దేవుడు మనల్ని చూచి సంతోషించేవాడుగా ఉంటాడు. ఆయన ఆజ్ఞలను గైకొనాల, ఆయన వాక్యాన్ని మనం గైకొనాల్సిన వారంగా ఉంటున్నాం. అలానే ఇదే కీర్తనల గ్రంథంలో 34వ కీర్తన 18వ వచనాన్ని గమనిస్తే, 34వ కీర్తన 18వ చరణాన్ని చూస్తే ఇక్కడ కూడా అదే విషయాన్ని గుర్తు చేస్తా ఉన్నాడు. విరిగిన హృదయం గలవారికి యెహోవా ఆసన్నుడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షించును. నీతిమంతునికి కలుగు ఆపదలు అనేకములు, వాటన్నిటిలో నుండి యెహోవా వానిని విడిపించును. యెహోవా విడిపిస్తాడు, అనేకం కలిగినా దేవుడు వాటిలన్నిటి నుంచి విడిపిస్తాడు. ఎప్పుడు విడిపిస్తాడు? విరిగిన హృదయం గలవారికి ఆయన ఆసన్నుడుగా ఉంటాడు, నలిగిన మనస్సు గలవారిని ఆయన రక్షిస్తాడు. విరిగిన నలిగిన మనస్సు హృదయం కలిగి మనం దేవునితో సాన్నిహిత్యం కలిగి జీవిస్తే అప్పుడు మనకి ఎన్ని ఆపదలు కలిగినా వాటిలన్నిటిలో నుంచి యెహోవా దేవుడు మనల్ని రక్షించేవాడు అనే రచయిత ద్వారా మనం చూస్తా ఉంటున్నాం. ఆ ఈయన ఇలాగూ ఆ దావీదు మహారాజు విషయంలో మనం గమనిస్తా ఉంటున్నాం. ఈ 51వ కీర్తన పశ్చాత్తాప కీర్తన పాడిన తర్వాత ఆయనకి కన్ఫర్మేషన్, ఆయన దేవుడు తనను క్షమించాడు అనే విషయాన్ని గుర్తెరిగిన తర్వాత 32వ కీర్తన రచించిన వారిగా మనం చూస్తూ ఉంటున్నాం. 32వ కీర్తన, తన అతిక్రమములకు పరిహారము నొందినవాడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధనిడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, ఆత్మలో కపటము లేనివాడు ధన్యుడు అని అన్నాడు. ఆత్మలో కపటము లేనివాడు, యెహోవా చేత నిర్దోషి అని ఎంచబడినవాడు, అతిక్రమాలకు పరిహారం నొందినవాడు, పాపమునకు ప్రాయశ్చిత్తము నొందినవాడు ధన్యుడు అని అన్నాడు. ఇదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు రోమీలకు రాస్తూ, రోమీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయంలో కూడా మనం గమనిస్తే దావీదు రాజు విషయాన్ని ఇక్కడ అపొస్తలుడైన పౌలు రోమా సంఘానికి రాస్తూ గుర్తు చేస్తా ఉంటున్నాడు. 4వ అధ్యాయము, రోమా 4వ అధ్యాయం 6వ వచనాన్ని కాని మనం గమనిస్తే 6-7 వచనాలు, ఆ ప్రకారమే క్రియలు లేకుండా దేవుడు ఎవరిని నీతిమంతుడుగా ఎంచునో ఆ మనుష్యుడు ధన్యుడని దావీదు కూడా చెప్పుచున్నాడు. క్రియలు లేకుండా దేవుడు నీతిమంతుడుగా చేస్తాడు. అందుకని మనం కాని గమనిస్తే ఎఫెసీ పత్రికలో మనము క్రియల ద్వారా రక్షించబడలేదు కాని కేవలం తన కృప ద్వారా మనల్ని దేవుడు రక్షించాడు అనే విషయాన్ని మనం గుర్తు చేసుకోవాల్సిన వారంగా ఉంటున్నాం. క్రియల ద్వారా కాదు మనల్ని దేవుడు రక్షించింది, కృపచేత మనం రక్షించబడ్డాము అని అంటాడు ఎఫెసీ పత్రిక 2వ అధ్యాయము 7వ వచనం 8వ వచనంలో, క్రీస్తునందు మనలను ఆయనతో కూడా లేపి పరలోకమందు ఆయనతో కూడా కూర్చుని పెట్టిను, మీరు విశ్వాసం ద్వారా కృపచేతనే రక్షింపబడి ఉన్నారు, ఇది మీ వలన కలిగినది కాదు, దేవుని వరమే. మన జీవితాల్లో కూడా క్రియలు కాదు. అదే విషయాన్ని అపొస్తలుడైన పౌలు గుర్తు చేస్తా ఉన్నాడు రోమా సంఘంతో. దేవుడు ఎవరిని నీతిమంతుడిగా చేస్తాడు అని అంటే క్రియలు లేకుండా. దావీదు రాసిన 32వ కీర్తనలో మొదటి చరణాన్ని మనం చదువుకున్నాం కదా, ఇక్కడ గుర్తు చేస్తా ఉన్నాడు, తన అతిక్రమములకు పరిహారము నొందిన వాడు ధన్యుడు, తన పాపమునకు ప్రాయశ్చిత్తము నొందిన వాడు ధన్యుడు, ప్రభువు చేత నిర్దోషి అని ఎంచబడిన వాడు ధన్యుడు అని చెప్తా ఉంటున్నాడు రోమా 4వ అధ్యాయము 7-8 వచనాల్లో. కాబట్టి ప్రియమైన సహోదర సహోదరులారా, దేవుడు మానవునితో ఇంటిమెసీ కలిగి ఉన్నాడు, సాన్నిహిత్యం కలిగి ఉన్నాడు. అంత మాత్రమే కాదు, అలాంటి వ్యక్తుల్ని, తను ఎన్నుకున్న వ్యక్తులను గురించి దేవుడే సాక్ష్యం ఇస్తూ ఉంటున్నట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దావీదు విషయంలో దేవుని చిత్తానుసారుడే అన్నాడు. అంత మాత్రమే కాదు, దావీదు వంశావళిలో నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు నాటానికి దావీదును ఎన్నుకున్నట్లుగా మనం చూస్తా ఉంటున్నాం కదా. మత్తయి సువార్త 1వ అధ్యాయం 1వచనంలో అంటున్నాడు, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. ఎంత గొప్ప భాగ్యము కదా, అబ్రహాము కుమారుడు దావీదు కుమారుడైన యేసుక్రీస్తు వంశావళి. యేసుక్రీస్తుని గురించి తెలియపరుస్తూ ఆయన వంశావళి గురించి అబ్రహామును దావీదును గుర్తు చేస్తా ఉంటున్నాడు. యెష్షయి ముద్దు నుండి చిగురు పుట్టును ఆ దావీదు నుంచి మన ప్రభు అయిన యేసుక్రీస్తు లోకానికి రావటానికి తనను ఏర్పాటు చేసుకున్నవాడుగా మనం చూస్తూ ఉంటున్నాం. ఎంత ఇంటిమిసి దావీదుతో కలిగి ఉన్నాడో మనం గుర్తు చేసుకుంటా ఉంటున్నాం. దాన్ని బట్టి ఆయన ఎక్కడ కూడా ఆయన్ని మర్చిపోయిన వాడు కాదు. 119వ కీర్తనలో మనం కొంత గమనించినట్లయితే దావీదు దినమునకు 7 మార్లు ఆయన స్తుతించేవాడు అని కీర్తనలు 119వ కీర్తన 164వ చరణంలో మనం గాని గమనిస్తే, నీ న్యాయ విధులను బట్టి దినమునకు 7 మార్లు నేను నిన్ను స్తుతించుచున్నాను. 7 మార్లు దేవుని స్తుతిస్తూ ఉంటున్నాడంట, ఆయన గణపరుస్తూ ఉంటున్నాడు, ఆయన్ని మహిమపరుస్తూ ఉంటున్నాడు. ఎంత బిజీ షెడ్యూల్గా ఉంటున్నా ఆ ఇజ్రాయేల్ రాజ్యాన్ని పరిపాలించే దాంట్లో తలమునకలైపోతా ఉంటున్నా కూడా దేవుని స్తుతించటంలో దేవుని గణపరచటంలో దినమునకు 7 మార్లు ఖచ్చితంగా ఆయన పాటించిన వాడిగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో ఇలాంటి పరిస్థితులు ప్రతి దినం మనలో ఉన్నాయా అనంటే తక్కువ లేమి కలుగుతూ ఉంటుంది కదా. ఎంత వెనకబడిపోతా ఉంటున్నాము. దావీదును గొర్రెల దొడ్లో నుంచి తీసుకుని వచ్చి ఇజ్రాయేలీలకి రాజుగా చేశాడు. పాపం చేసి అపరాధంతో పడిపోయిన దేవుని యాజకుడు ప్రవక్త దీర్ఘదర్శి హెచ్చరిస్తే ఒప్పుకొని దేవుని సన్నిధిలో మరెన్నటూ అలాంటి పనులు చేయకుండా దేవునికి నమ్మకమైన వారుగా హృదయానుసారుడుగా ప్రభు అయిన యేసుక్రీస్తు వంశావళికి ఆ పట్టికలో చేర్చబడిన వ్యక్తిగా మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితాల్లో కూడా మనం పెంట కుప్పల మీద నుంచి మనల్ని పైకి లేవనెత్తాడు, మనల్ని విమోచించాడు. భయంకరమైన భ్రష్టులం, ఎన్నిక లేని వారం మనం, అలాంటి మనల్ని కూడా నిర్దోషులుగా చేశాడు. కేవలము మన ప్రభు అయిన యేసుక్రీస్తు రక్తధారల్లో మన పాపపు జీవితాన్ని కడిగి ఆయన మనల్ని పవిత్రులుగా చేశాడు. ఆ గొప్ప రక్షణను మనం అనేక సార్లు దేవునితో ఉండే ఆ సాన్నిహిత్య సంబంధాన్ని మర్చిపోయే వరంగా ఉంటున్నాం. కానీ దావీదు అంత గొప్ప వ్యక్తి అయినా కూడా ఏ రోజు కూడా 7 మార్లు స్తుతించే దాంట్లో ఎన్నడూ కూడా మర్చిపోయిన వారు కాదు. కాబట్టి మన జీవితంలో కూడా మనము ఎలాగుండాలి అనంటే, మనం గమనించినట్లయితే అసలు మన స్వరూపం ఎలాంటిది, మనల్ని దేవుడు ఎలాగా సృజించాడు అనేది మనం కానీ గమనిస్తే అసలు దేవుని పోలిక మనం. మానవ జన్మ ఎంత గొప్పది అనంటే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో మనం కానీ గమనిస్తే ఆదికాండం 1వ అధ్యాయం 26వ వచనంలో దేవుడు మన స్వరూపం ముందు మన పోలిక చొప్పున నరులను చేయుదము, వారు సముద్రపు చేపలను ఆకాశ పక్షులను పశువులను సమస్త భూమిని భూమి మీద రాకు ప్రతి జంతువుని ఏలుదురుగాకని పలికెను. దేవుడు తన స్వరూపమందు నరుని సృజించెను, దేవుని స్వరూపమందు వాణ్ణి సృజించెను, స్త్రీని గాను పురుషుని గాను వారిని సృజించెను, వారిని దేవుడు ఆశీర్వదించెను అని మనం చూస్తా ఉంటున్నాం. దేవుడు మనల్ని తన రూపంలోనికి మనల్ని చేసుకున్నాడు. ఆదాము అవ్వల స్వరూపం దేవుని మహిమ కలిగిన ఆ యొక్క వస్త్రాల చేత నింపబడిన వారు. ఏదేనో వనంలో దేవుని సన్నిధిలో దేవునితో చల్లపూట దేవునితో డైరెక్ట్ గా సహవాసం చేసిన గొప్ప అనుభవం కలిగిన వారు ఆదాము అవ్వలు. కాని దేవుడిచ్చిన ఆజ్ఞను అతిక్రమించిన కారణం చేత ఆ ఏదేనో సహవాసం దేవునితో గడిపే సహవాసాన్ని కోల్పోయి బయటకు వచ్చినా కూడా దేవుడు మానవుణ్ణి ఎన్నడూ విడిచిపెట్టిన వాడు కాదు. 3:15 ఆది కాండంలో అక్కడే ప్రామిస్ చేస్తా ఉంటున్నాడు. నిన్ను స్త్రీకి అంటున్నాడు, నీకును స్త్రీకిని, నీ సంతానమునకును ఆమె సంతానమునకును వైరం కలుగు చేసేదను, అది నిన్ను తల మీద కొట్టును, నీవు దానిని మడిమ మీద కొట్టుదు అనెను. అక్కడే దేవుడు ప్రామిస్ చేస్తా ఉంటున్నాడు, మానవుని విమోచించడానికి స్త్రీ సంతానంగా దేవాది దేవుడు మానవుడిగా జన్మించే విషయాన్ని అక్కడే ప్రవచిస్తుంటున్నాడు, అక్కడే గుర్తు చేస్తా ఉంటున్నాడు. వారిని వెళ్ళగొట్టిన తర్వాత వారు బయటికి వెళ్ళిపోతా ఉంటే దేవుడు తన స్వరూపంలో చేసిన మానవులు తనకు వ్యతిరేకంగా ఆజ్ఞను అతిక్రమించి పాపానికి చావుకి లోనైపోయి ఉంటుండగా వారిని బయటకు పంపించేస్తూ ఉంటే దేవుని యొక్క హృదయం ఎంత దుఃఖమయమైపోయి ఉంటారో కదా. వారిని బయటకు పంపిస్తూ చర్మపు చొక్కాయలు ధరింపచేసి వారికి బలిని దేవునితో సావాసం చేయాలంటే ఇక బలే మార్గం, ఆ పవిత్రమైన జంతువే మార్గం అనేది వారిని గుర్తు చేస్తూ బయటకు పంపించేసినా కూడా దేవుని యొక్క సాన్నిహిత్యం, దేవుని యొక్క సన్నిధి లేకపోతే సహవాసం మానవుడు కోల్పోయిన దానిని మరలా అనుగ్రహించడానికి దేవుడు తన ప్రేమను చూపించినట్లుగా మనం చూస్తూ ఉంటున్నాం. దేవుని ప్రేమ మనం గుర్తు చేసుకోవచ్చు. అందుకనే మనము దేవునితో రిలేషన్ కలిగి ఉండాల. మనం ఎన్నడు కూడా దేవుని యొక్క విషయాన్ని, రక్షించబడిన విషయాన్ని మనం మర్చిపోకూడదు అని గుర్తు చేస్తూ ఉంటున్నాం. అంత మాత్రమే కాదు, మన జీవితంలో ఇంటిమేట్ రిలేషన్షిప్ దావీదు ఎలాగ కలిగి ఉన్నాడో మనం కూడా ఆయనతోటి స్పిరిచువల్ ఫోకస్ కలిగి ఉండాల, ఆధ్యాత్మికంగా దేవునితో సంబంధం కలిగి ఉండాల. పర్సనల్ గా మన వ్యక్తిగతంగా ప్రతి ఒక్కరం దేవుని యొక్క ఇన్వాల్వ్మెంట్ కలిగి ఉండాల, ఆయనతో ఇన్వాల్వ్ అయి ఉండాల, ఆయనతో కలిసిన వారంగా మనం ఉండాల. ఆయనకి వేరుగా మనం, మనకి వేరుగా ఆయన ఉండటానికి వీల్లేదు. కారణం ప్రభు రక్త ధారల్లో కడుగుబడి ప్రత్యేకంగా మనం ఏర్పాటు చేసుకున్న పరిశుద్ధ యాజక సమూహంగా మనల్ని చేశాడు, దేవుని సొత్తైన ప్రజలుగా మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. ఇంత గొప్ప భాగ్యాన్ని దేవుడు మనకు అనుగ్రహించి ఉంటుండగా మనము దావీదు ఎలాగైతే ఆయనతోటి ఇంటిమసీ కలిగి ఉన్నాడో మన జీవితంలో కూడా ప్రభు ద్వారా రక్షించబడిన మనం, కృపచేత రక్షించబడిన మనం, ఈ లోకంలో జీవిస్తుంటున్న మనం దేవునితో ఎంత మాత్రము కూడా విడిచిపెట్టే వరంగా ఉండకూడదు అని గుర్తు చేస్తా ఉంటున్నాం. దేవునితో ఆధ్యాత్మికంగా సంబంధం కలిగి ఉండాలా, వ్యక్తిగతంగా దేవునితో ఇంటిమసీ కలిగి ఉండాలా, దేవుని యందు మనం నమ్మిక కలిగి ఉండాలా. ఎంత మాత్రం నమ్మికను జార విడుచుకునే పరిస్థితిలో ఉండకూడదు, దేవునితో మనం ప్రేమ కలిగి ఉండాలా. అందుకని యోహాను సువార్త 14:15 ఒక్క విషయాన్ని కూడా గుర్తు చేసుకున్నాం. యోహాను సువార్త 14:15 కానీ మనం గమనిస్తే 14:15 అంటున్నాడు, మీరు నన్ను ప్రేమించిన యెడల నా ఆజ్ఞలను గైకొందురు. దేవుని ప్రేమించటం అనేది మాటతో కాదు, చెప్పాల్సింది. క్రియలు లేకుండా ఉంటే క్రియలు లేని విశ్వాసము మృతము అని అంటున్నాడు కదా, క్రియలు లేని విశ్వాసం మృతం. మనం విశ్వాసం ద్వారా రక్షించబడ్డాం, క్రియలు కలిగి జీవించాల మన ఆధ్యాత్మిక జీవితంలో. ఈ యొక్క అరణ్య యాత్ర, లోక యాత్రలో పరదేశులంగా మనం జీవిస్తూ ఉంటున్నాం. మన సిటిజన్షిప్ పరలోకంలో ఉందని గుర్తు ఎరగాల. భూమి మీద కూడా మన సిటిజన్షిప్ ఉన్నది అనేది ఎరిగినా దేవుని కొరకు మనం ఈ లోకస్తులం కాదు, ఈ లోక సంబంధులం కాదు, పరలోక సంబంధులం, పరదేశులం మనం, యాత్రికులము అని గుర్తుపెట్టుకోవాలా. గుర్తుపెట్టుకొని ఆయన్ని ప్రేమించేము అనే దానికి ఎవిడెన్స్ ఏంది అంటే ఆయన ఆజ్ఞలను గైకొనాల. మన జీవితంలో ఆజ్ఞలు గైకొనకపోతే అంతకంటే భయంకరమైన పరిస్థితి ఇంకా ఇంకొకటి లేదు అని గుర్తుపెట్టుకోవచ్చు. అంత మాత్రమే కాదు, దేవునితో ఓపెన్నెస్ ఉండాల, ట్రాన్స్పరెన్సీ ఉండాల. మన జీవితంలో అనేక సార్లు ఓపెన్నెస్ ఉండదు, లోపల ఒకటి ఉంటుంది బయటకు ఒకటి జీవిస్తూ ఉంటున్నాం. ఇన్నర్ వ్యక్తిగా ఒకటిగా ఉంటుంది, అవుట్ సైడ్ వ్యక్తిగా ఒకటిగా ఉంటా ఉంటున్నాం. నటించడానికి వీల్లేదు, నటించటానికి ఎంత మాత్రం కుదరదు. ముందుగా నటించారు దావీదు, కాని హెచ్చరించగానే ఆ నటన జీవితాన్ని ఒప్పుకున్నాడు, పరిశుద్ధుడిగా నీతిమంతుడిగా తీర్చబడ్డాడు అని మనం చూస్తూ ఉంటున్నాం. మన జీవితంలో కూడా లోపల ఒకటి పెట్టుకోకూడదు, పాపాన్ని, ద్వేషాన్ని, కోపాన్ని, అసూయను, మత్తత, అల్లరి, ఆటపాటలు ఇలాంటివన్నీ కూడా శరీర కార్యాలు మన హృదయంలో ఉంటాయంటాడు. మార్కు సువార్త 7:21-22 వచనాలు, లోపలికి వెళ్లేది మనల్ని అపవిత్రపరచదు గాని లోపల నుంచి బయటకు వచ్చే అపవిత్రపరుస్తాయి అని అంటున్నాడు. మన నోరు, యాకోబు పత్రికలో కూడా అంటాడు 4 గురించి కదా, ఇదే నోటితో ఒకరికి వందనాలు ప్రేసలాడు అంటాం, ఇదే నోటితో దేవుని పోలికగా చేసిన మానవుణ్ణి, తోటి సహోదరుని, తోటి సహోదరిని పక్కనకెళ్ళి దూషించేవారుగా ఉంటాం. ఒక్క జలలో నుండి ఆశీర్వచనము దూషణం రావడానికి వీల్లేదు. ఒక్క జలలో నుంచి చేదు నీరు తీపు నీరు ఊరదు అని అంటాడు యాకోబు పత్రికలో 3 కాబట్టి ప్రియమైన వాళ్ళరా, మన ఇన్నర్ ఎలా ఉండాలంటే ఆధ్యాత్మిక జీవితం లోపల బయట అంతా ట్రాన్స్పరెన్సీగా ఉండాలి, ఓపెన్నెస్, ట్రాన్స్పరెన్సీ ఉండాలి దేవునితో, మనతో ఉంటున్న వారితో. అంత మాత్రమే కాదు, 2-way కమ్యూనికేషన్. ఇది ఆధ్యాత్మిక జీవితం దేవునితో ఉందంటే 2-way కమ్యూనికేషన్, 1-sided కమ్యూనికేషన్ కాదు. దేవుడే మనల్ని ఎప్పుడు కాపాడాలా, ఎప్పుడు మనకి అన్ని ఆశీర్వచనం ఇవ్వాలా, ఎప్పుడు మనల్ని దేవుడు మనల్ని కాపాడుతూనే ఉండాలా అని ఆయన వైపు నుంచే మనం అన్ని ఆశించటం కాదు. రక్షించబడిన మనము ఆయన కొరకు మనం చేయాల్సింది ఉంది, ఆయన కొరకు మనం చేయాలా, దాన్నే గుర్తు చేసుకుంటా ఉన్నాం. 2-way కమ్యూనికేషన్, మొబైల్ ఫోన్ లో లేకపోతే ఇప్పుడు ఉంటున్నా, ఇప్పుడు మన ఈ యాప్ లో మనం దీంట్లో కనెక్ట్ అయ్యాము. ఈ యాప్ లో, హడిల్ యాప్ లో, SFJ APTS లో కనెక్ట్ అయ్యాము. వేరే యాప్ లో కనెక్ట్ అయిన వాడు ఇప్పుడు మన దాంట్లో ఈ సహవాసంలోనికి రాలేడు, వేరే ఐడిలో కనెక్ట్ అయిన వాడు దీంట్లోకి రాలేడు. కారణం, ఈ ఐడిలో కనెక్ట్ అయిన వారే దీంట్లో ఉంటారు, ఈ ఐడిలో కనెక్ట్ అయిన వారే వినటానికి, చెప్పడానికి, అన్నిట్లో సహవాసం చేయడానికి ఎలాగైతే ఉందో 2-way కమ్యూనికేషన్, దేవునితో మనం, మనతో దేవుడు. అందుకని అంటాడు, మీతో నేను, నాతో మీరు భోజనం చేయదుము అని అంటాడు ప్రభు అయిన యేసుక్రీస్తు భూమి మీద. కాబట్టి 2-way కమ్యూనికేషన్ ఉండాలి మన ఆధ్యాత్మిక జీవితంలో. అంత మాత్రమే కదా, టైం అండ్ ఎఫర్ట్ కలిగి ఉండాలి సమయాన్ని దేవునికి ఇవ్వటానికి, ప్రార్థనలో, దేవుని వాక్యాన్ని ధ్యానించటంలో, దేవునితో సహవాసం చేసే విషయంలో. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు జీవించే విషయంలో. అంత మాత్రమే కాదు, దేవుని కొరకు సమయాన్ని, ఆయన్ని, దావీదు మహారాజు దినానికి 7 ఎలాగ దేవుణ్ణి స్తుతిస్తూ దేవునితో కమ్యూనికేషన్ కలిగి ఉన్నాడో, మన జీవితంలో కూడా అలాగ సంపూర్ణంగా దేవునితో సంపూర్ణమైన కమ్యూనికేషన్ కలిగి ఉండవలసిన వారంగా హెచ్చరించబడతా ఉంటున్నాం. కాబట్టి ఉదయకాల సమయంలో చేరువచ్చిన మనం, మన జీవితంలో దావీదు విషయంలో మనం గమనించి, మన జీవితంలో కూడా దేవుడు మనల్ని అలాంటి భయంకరమైన లో లెవెల్లో నుంచి దేవుడు మనల్ని రక్షించాడు. లోకంలో ఎన్నిక లేని వారు మనం, అలాంటి వారిని దేవుడు మనల్ని ఏర్పాటు చేసుకున్నాడు. దేవుని కొరకు జీవించడానికి కృప చూపించాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియము, 119:97 అంటాడు. నీ ధర్మశాస్త్రం నాకెంతో ప్రియముగా ఉన్నది, దినమెల్లా నేను దానిని ధ్యానించుతున్నాను అన్నాడు. దినమెల్లా ధ్యానిస్తున్నాడు అని అంటే బై వాక్, పండుకున్నప్పుడు, లేచినప్పుడు, నడిచేటప్పుడు, ఎవ్రీ మూమెంట్ లో దేవుని వాక్యాన్ని ధ్యానిస్తా ఉండే దావీదు రాజును మనం చూస్తూ ఉంటున్నాం. మనం కూడా నేర్చుకున్నది, దేవుని వాక్యాన్ని చదువుకుంది, మన ఆధ్యాత్మిక జీవితంలో మెడిటేట్ చేసుకుంటా ఉండాలా, ధ్యానించుకుంటా ఉండాలా, దాని ప్రకారం మనం దేవునికి దగ్గరవుతా ఉండాలా, 2-way కమ్యూనికేషన్ లో ఉండాలా, ఓపెన్నెస్ అండ్ ట్రాన్స్పరెన్సీలో ఉండాలా. అలా ఉండటానికి ప్రభు మనలందరినీ కాపాడునుగాక. ఈ నూతన సంవత్సరంలో దావీదును ఎలాగైతే దావీదుకి స్టేట్మెంట్ ఇచ్చాడో, నా చిత్తానుసారుడైన మనుషుడు, నా హృదయానుసారుడని, మన జీవితాన్ని కూడా దేవుడు ఈ నూతన సంవత్సరంలో నా చిత్తానుసారుడైన సహోదరుడు, నా చిత్తానుసారుడైన సహోదరి, అని దేవుని దగ్గర మెప్పు, ఆయన దగ్గర ఘనత పొందటానికి ఆయనతో మన ఇంటిమెసీ కలిగి అలాగుంటూ ఈ లోకంలో దేవుని కొరకు నమ్మకంగా జీవిస్తూ దేవుని మహింపరుస్తూ దేవుని చిత్తం ప్రకారం ఆయన చిత్తాన్ని మనం జరిగిస్తూ ముందుకు సాగిపోయే వారంగా ఉందాం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ అనుగ్రహించిన గాక. ఆమేన్.
ఆమేన్. సార్ వందనాలు సార్, నూతన సంవత్సరములో మా మధ్యకు వచ్చి మరి దావీదు దేవుని మధ్య సాంగత్యమునకు క్లుప్తంగా వివరించి చక్కటి ఉపమానం బోధించిన శాలెం రాజు సార్కు మా అందరి పక్షాన నూతన సంవత్సర శుభములు వందనములు సార్. ప్రైజ్ ది లార్డ్ సార్. మరిప్పుడు వాక్యం కొరకు వాక్యం చెప్పిన సారు కుటుంబం గురించి పరిచర్య గురించి ఎవరైనా ఒకరు ప్రేరేపణ కలిగిన వారు సమయం తీసుకొని ప్రార్థించవలసిందిగా మనవి. ప్రైజ్ ది లార్డ్. బ్రదర్ అండ్ సిస్టర్, బ్రదర్ గాని సిస్టర్స్ గాని ఎవరైనా ఒకరు సమయం తీసుకొని వాక్య ప్రారంభ కొరకు వాక్యం చెప్పిన సార్ పరిచర్య మరి సార్ కుటుంబం గురించి ప్రార్థించవలసిందిగా మనవి. అందరికి వందనాలు. ప్రైజ్ ది లార్డ్. సురేష్ బ్రదర్, ప్రైజ్ ది లార్డ్. నా స్పీచ్ వస్తుందా బ్రదర్?
పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకము కలిగిన మా ప్రియ పరలోక తండ్రి, ఈ పాదములకు వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఈ నూతన సంవత్సరంలో ఈ నూతన దినమున ప్రభా అయా ఉదయ కాల సమయంలో మమ్మల్ని నీ సన్నిధిలో కూర్చుండి పెట్టిన విధానం బట్టి నీకు వందనాలు స్తోత్రాలు నాయన. చేయన ప్రతి ఒక్కరము కూడా నా ప్రభా అయా తండ్రి నిన్ను స్తుతించే వారంగా ఘనపరిచే వారంగా మహింపరిచే వారంగా మమ్మల్ని నుంచి ఈ రీతిగా నిలబెట్టుకుంటున్న విధాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఇదిగో తండ్రి, ఉదయ కాలంలో నీ ప్రియ దాసులు మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా మా మధ్యకు తీసుకుని వచ్చి ఈ దినమున ప్రభా తండ్రి మరి సౌలు గారి గురించి దావీదు గారి గురించి ప్రభా ఎన్నో విషయాలు మాకు తెలియజేసిన విధాన్ని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. స్తోత్రములు నా తండ్రి. ఇదిగో ప్రభా ఉదయ కాల సమయంలో మరి సౌలు గారిని ప్రభా నేను కోరుకున్న వాడితే అని ప్రభా మీరు తండ్రి మరి కోరుకుని రాజుగా నిలబెట్టుకున్నారు గాని దేవా అయా తనైతే మరి సమయలు గారు రావటం లేట్ అయినందువల్ల నా ప్రభా ఆయా సమాధాన బలి మరి అర్పించిన ప్రభా నీకు వ్యతిరేకమైన కార్యం జరిగించాడు కనుకనే ప్రభా తను రాజ్యమును ప్రభా పోగొట్టుకున్నాడు. దేవానికి వందనాలు స్తోత్రాలు నాయన. మరి మేము తండ్రి మీ చిత్త ప్రకారంగా జీవించిన ఆయన మిమ్మల్ని సృష్టించే వారంగా మాత్రమే మమ్మల్ని ఉంచమని వేడుకుంటూ ఉన్నాం ప్రభా. నీకు వ్యతిరేకమైన కార్యాలు క్రియలు మాలో లేకుండా నా ప్రభా మమ్మల్ని నేను మమ్మల్ని మేము సరి చేసుకోవడానికి నీ కృప చూపించమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. స్తోత్రాలు. దావీదు గారిని ఎన్నుకున్నారు నా ప్రభా, నీకు వందనాలు. సౌలు గారి తర్వాత నాయన దావీదు గారిని రాజుగా చేశారు, గొర్రెల గడ్డలో నుంచి ఆయా రాజుగా నియమించిన విధాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఆయా మరి దావీదు గారిని ఆయన నీకెంతో విధేయుడిగా జీవించాడు, ఆయా తన పాపాన్ని కప్పుకొనక ఒప్పుకుంటున్నా ప్రభా, ఆయా నిన్నెంతగానో ప్రేమించాడు ప్రభా. నేను తండ్రి నా ప్రియ కుమారుడు అన్న ప్రభా నీ మాటను బట్టి నీకు వందనాలు స్తోత్రాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఆయా ఇద్దరు కూడా నువ్వు ఎన్నుకున్న వారే ప్రభా, సౌలు గారు దావీదు గారు నువ్వు ఎన్నుకున్న వారే నా ప్రభా. అయినప్పటికీ సౌలు గారు ప్రభా తండ్రి మరి చేయరాని కార్యం చేసిన ప్రభా అయా తండ్రి మరి రాజ్యాన్ని పోగొట్టుకున్నాడు, అయా తనకున్నదంతా కూడా ప్రభా పోగొట్టుకున్నాడు. కానీ దావీదు గారైతే నాయన మీ మాట ప్రకారం మీ చిత్త ప్రకారం జీవించాడు. ఆయన ద్వారా ప్రభా మేము ఎన్నో నేర్చుకోవాల్సిన వారమై ఉన్నాం ప్రభా. ఈ కుమారుడు ద్వారా మీరు మాట్లాడి మమ్మల్ని నడిపించారు దేవానికి వందనాలు. విన్న వాక్యం మా అందరి హృదయాల్లో ఫలించినట్లుగా నీ కృప చూపించండి దావీదు గారి వల్లే ప్రభా తండ్రి. ఎప్పటికప్పుడు మమ్మల్ని సరి చేసుకోవడానికి నీ చిత్తాన్ని జరిగించడానికి నీ కృప చూపించండి ప్రభా. ప్రతి విషయంలో నీ చిత్తాన్ని గ్రహించి నీ చిత్తం ప్రభా ఏమైనదో తెలుసుకుని ప్రభా తన ముందున్న జీవితంలో ముందుకు కొనసాగిన విధానాన్ని బట్టి నీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఉన్నాం ప్రభా. ఆ రీతిగా నాయన నువ్వెన్నుకొని ఏర్పాటు చేసుకున్న బిడలం కా ప్రభా, మేము నిన్ను బట్టి సంతోషించే వారంగా, నీ చిత్తాన్ని జరిగించే వారంగా మమ్మల్ని బ్రతికించమని ప్రభా, మా ముందున్న జీవితాన్ని మీకు సమర్పించుకుని జీవించడానికి సహాయం చేయమని వేడుకుంటూ ఉన్నాం తండ్రి. స్తోత్రాలు. బలులు అర్పించుట కంటే మాట వినట శ్రేష్టమన్నావు దేవానికి వందనాలు ప్రభా. మీ మాట వినట ప్రభా మాకెంతో శ్రేష్టకరం అయింటుండగా ప్రభా, ఎక్కడా కూడా నీకు అవమానకరమైన స్థితి మేము తెచ్చుకోకుండా నా ప్రభా, శ్రేష్టమైన నీ మాట విని మా జీవితాన్ని సరిచేసుకుని ప్రభా, నీకు మరి ముందున్న జీవితాన్ని ప్రభా తండ్రి ఇంకా బలీయమైన ఆత్మతో నింపబడి ప్రభా నడిపించబడటానికి నీ కృప చూపించమని, విన్న వాక్యం అందరి హృదయాల్లో ఫలింపచేసి మీ నామానికి మహిమకరంగా జీవింపచేయమని వేడుకుంటున్నా ప్రభా. ఈ కొద్ది ప్రార్థన మీ పాదాలు చెందుకు చేర్చుకోనమని యేసు అతి శ్రేష్టమైన ఉన్నతమైన నామంలో ప్రార్థన చేసి అడిగి వేడుకుంటూ ఉన్నాం మా పరమ తండ్రి. ఆమేన్. థాంక్యూ.